రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక జీవిత విధానాలలో ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ అని, సిద్ధ సమాధి యోగా అని, రకరకాలైనటువంటి సంస్థలు, కొత్త కొత్త సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అవంతా కూడా శుభ సూచకాలే. ఇంజనీరింగ్ కాలేజెస్ 1 to 10 times ఎక్కువ అవుతే దాన్ని గ్రోత్ అంటావా డిగ్రేడేషన్ అంటావా? మోర్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా సమాజము వృద్ధి చెందుతుంది. అలాగా ఆధ్యాత్మిక విద్యకు సంబంధించినటువంటి సొసైటీస్ కానీ, సంస్థలు కానీ, ఆధ్యాత్మిక గురువులు కానీ పెంపొందింపబడటము చాలా శుభ సూచకం. కానీ మీరు ఎందులో జాయిన్ అవ్వాలో తెలియకుండా కన్ఫ్యూజ్ అవ్వటం మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి లక్ష్యం. యూ షుడ్ నో వేర్ యూ బిలాంగ్, టు విచ్ ఆర్గనైజేషన్ యూ బిలాంగ్. మన శరీరంలో 100,000,000,000,000,000 కణాలు ఉన్నాయి, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. హృదయం మీద బిలియన్సే. మానవ పాపులేషన్ కనుక ఎంటైర్ భూమండలంలో ఉన్నటువంటి అందరినీ కూడా చూస్తే 600,000,000,000,000 మంది ఉన్నారు. కానీ మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ ని చూస్తే 100,000,000,000,000 ఉన్నాయి. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. అది ఈ మొత్తము దేవాలయము మీకు ఏం చెప్తుంది అంటే, 100,000,000,000,000 కోశికలను నియంత్రణలో పెట్టిన నీవు 600,000,000,000,000 మనుషులు కంట్రోల్లో ఉండటం లేదు. ఏమిటి విచిత్రము అంటుంది భగవద్గీత. ఈ విచిత్రాన్ని ఎత్తి చూపించినా మనకు అర్థం కాదు. ఆశ్చర్యవత్ పశ్చితి కచ్చితైన ఆశ్చర్యవత్ వరతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శృత్వాప్యైన వేదన చైవ. తెలిసినా ఇది మనము నియంత్రణలో పెట్టవచ్చు. ఒక వ్యక్తి ఏ సంపూర్ణ పృథ్వీ మండలాన్ని తన నియంత్రణలోకి తీసుకొనవచ్చు అనేటటువంటిది ఫ్యాక్ట్ అది. ఇఫ్ యూ నో ది సైన్స్, ఈ మొత్తము ప్రపంచాన్ని నేను భగవద్గీతను ఆశ్రయించి తెలుసుకుంటున్నాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు. త్రీన్ లోకాన్ పాలయామ్యహం. నేను శ్రీకృష్ణ చేతనత్వం చెప్తుంది, శ్రీకృష్ణ శరీరధారి గురించి నేను మాట్లాడుతుంది. శ్రీకృష్ణ చేతనత్వానికి, శ్రీకృష్ణ శరీరధారికి తేడా అర్థం చేసుకోండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక చేతనత్వము, అనేక శరీరధారులు ఆ చేతనత్వం కలిగి ఉండవచ్చు, మారుతూ ఉండవచ్చు. క్లియర్గా ఉందా భావన? తేడా అర్థం అవ్వాలి మీకు. చేతనత్వం వేరు, శరీరధారి ఆ చేతనత్వ బాధ్యతలు కొంతకాలం పాటు తీసుకోవటం వేరు. కానీ దాని చేతనత్వం కంటిన్యూ అవుతుంది. శరీరధారి కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ కాకపోవచ్చు. అంతే, ద కింగ్ ఈజ్ డెడ్. పక్కనే ఏం చెప్తామంటే లాంగ్ లివ్ ద కింగ్. శరీరధారి ఆ స్థలంలో కొన్నాళ్ల పాటు బాధ్యత వహించవచ్చు, కానీ ఆ చేతనత్వము నిరంతరము బాధ్యత వహిస్తోంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన అధస్మై శ్రీ గురువే. ఈ గురుతత్వము అనేటటువంటిది అచేతనత్వం గురించి మనం మాట్లాడుతున్నాం, శరీరధారుల గురించి మాట్లాడటం లేదు. కానీ ఆ శరీరధారి ఆ చేతనత్వాన్ని నీకు ఖచ్చితంగా ఇవ్వగలదు. నువ్వు కెమిస్ట్రీ నేర్చుకోవాలి అంటే అలా గాలిలో నేర్చుకోలేవు. ఒక శరీరధారి నీకు కెమిస్ట్రీ చెప్తాడు, కానీ ఆ శరీరధారి కెమిస్ట్రీ కాదు. కెమిస్ట్రీ నాలెడ్జ్కి ఒక కండ్యూట్, ఒక వాహకము, ఒక కండక్టర్. ఇది నార్మల్ విద్యా విధానంలో మీకు చాలా స్పష్టంగా అవగాహన అవుతుంది. హిందూ కాలేజీలో కెమిస్ట్రీ చదివినా, ముస్లిం కాలేజీలో కెమిస్ట్రీ చదివినా, ఇంకో ఏ ఎక్స్వైజెడ్ కాలేజీలో మీరు కెమిస్ట్రీ చదివినా, మీకు మీ గురువులు ఉన్నా, మీరు గురువుల గురించి మాట్లాడుకోరు. గురువుల గురించి పరీక్ష ఇవ్వరు, సబ్జెక్టు గురించి పరీక్ష ఇస్తారు, కెమిస్ట్రీ గురించి పరీక్ష రాస్తారు. ఆధ్యాత్మికతలో కూడా ఆ మార్పు మనం తీసుకురావాలి, ఆ మార్పు మనం అర్థం అవ్వాలి. సబ్జెక్ట్ ఏంటి ఆధ్యాత్మికతలో చెప్పబడేది అంటే ఈ మూడే. ఈ మూడు సబ్జెక్ట్స్ కాకపోతే అది ఆధ్యాత్మిక కాదు. ఏంటా మూడు? రోగరహితమైనటువంటి జీవితం ఉండాలి. అంచేత ఏ ఆధ్యాత్మిక వేత్త యొక్క జీవిత చరిత్ర చదివినా వాళ్ళ జీవితంలో కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వటం, ఇది లేనటువంటి ఏ యోగి ఏ గురువు జీవితమైనా చెప్పండి, నాకు చూస్తాను నేను. వాడు ఏ జాతికి చెందినవాడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఏ ధర్మానికి చెందినవాడైనా, ద ఫండమెంటల్ బేసిక్ థింగ్ ఏంటంటే రోగాలు నయం చేయగలడు. మామూలు రోగాలు కాదు, మానసిక రోగాలను కూడా. సమస్య ఏంటంటే అసలు మనకి మానవ జాతికి మనాడు కావలసినటువంటిది ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏంటి అంటే, మనం అందరము కూడా కామమయ మనోమయ తలాల్లో బ్రహ్మాండంగా రోగగ్రస్తులమైనటువంటి వాళ్ళము. యూఆర్ డిసీజ్డ్ పర్సన్స్ ఇన్ మైండ్ అండ్ డిజైర్. ఆ అవగాహన ఆధ్యాత్మికతకి మొదటి మెట్టు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆధ్యాత్మికత అనేది కూడా వెరితల్లు వేస్తుంది చాలా చోట్ల. ఆధ్యాత్మికత అంటే ముక్తి గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మన గురు పరంపర, మన గురు పరంపర అంటే నేను భారతీయ సనాతన ధర్మ గురు పరంపర గురించి మాట్లాడుతున్నాను. ఈ భారతీయ సనాతన ధర్మము హౌ టు లివ్ అనేది చెప్పింది. రియల్ బయో సైన్స్ ఏంటి అంటే సనాతన ధర్మం. కానీ ధర్మాన్ని మనం రిలిజియన్తో ఈక్వేట్ చేసేసి ధర్మం అంటే ఏంటో మర్చిపోయాం. ధర్మము అంటే ప్రాపర్టీ, రసాయనిక ధర్మాలు, భౌతిక ధర్మాలు అని సైన్స్ లో చదువుతాము. చదివినప్పుడు ధర్మాల గురించి ప్రసక్తి వచ్చినప్పుడు దేర్ నథింగ్ స్పిరిచువల్లీ. భౌతిక గుణాలు అంటే భౌతికంగా అది ఎలా ప్రవర్తిస్తుంది, దాన్ని భౌతిక ధర్మాలు అన్నాం. ఖచ్చితంగా ఉప్పు ఉప్పు లాగే ఉంటుంది, పంచదార పంచదార లాగే ఉంటుంది, బొగ్గు బొగ్గు లాగే ఉంటుంది, వజ్రము వజ్రము లాగే ఉంటుంది. యు కాంట్ చేంజ్ ఇట్. ఈ ధర్మాన్ని, దేని యొక్క ధర్మాన్ని, జీవితము లైఫ్ ప్రిన్సిపల్ యొక్క ధర్మాన్ని కూలంకషంగా చర్చించి ఆ జీవిత విధానాన్ని మనకి అందజేసినటువంటి సైంటిస్టులు ఋషులు. స్పిరిచువలిస్ట్ కాదు, స్పిరిచువలిస్ట్ థియరిటిషియన్స్ ఏదో ఒక సిద్ధాంతాన్ని చెప్పటం, మీరు ద్వైతానికి చెందిన వాళ్ళ, అద్వైతానికి చెందిన వాళ్ళ, విశిష్టాద్వైతానికి చెందిన వాళ్ళ. చాలా మంది అడుగుతూ ఉంటారు ఇంతకీ మాకు, సరే మీరు ఏం చెప్తున్నారు, ద్వైతం చెప్తున్నారా, అద్వైతం చెప్తున్నారా, విశిష్టాద్వైతం చెప్తున్నారా? అదే నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు తెలుసుకుని, ఆయన నాకు మాత్రం తెలియదు, నేను ద్వైతను అద్వైతను విశిష్టాద్వైతను. ఎందుకంటే పేర్లు కాదు మనకు కావాల్సింది, హౌ టు లివ్ జీవించే విధానం. దానికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, ఎలా ఉండాలి జీవించే విధానం, ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఎట్ ద సీట్ ఆఫ్ ద మాస్టర్. అదే ఆధ్యాత్మికతలో మొట్టమొదట మీకు ఇచ్చబడేటటువంటి సూచన. సైన్స్ అంతా కూడా ఎట్ ద సీట్ ఆఫ్ ద మాస్టరే. కెమిస్ట్రీ చదివి అనుకోండి, ఆ సైంటిస్టుల యొక్క సీట్ వద్ద ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం. ఫిజిక్స్ చదివితే ఎట్ ద సీట్ ఆఫ్ ద మాస్టర్. మెడిసిన్ చదివితే ఎట్ ద సీట్ ఆఫ్ ద మాస్టర్. అంచేత ఏ విద్య మీరు నేర్చుకోదలుచుకున్నా కూడా దానిని ఆ విద్యలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల దగ్గర నేర్చుకోవాలి. ప్లస్ ఎనీ సైన్స్ మస్ట్ హ్యావ్ ఎ ల్యాబొరేటరీ. ప్రయోగశాల లేకుండా ఏ సైన్స్కి వాల్యూ లేదు. మన జీవించే విధానము నేర్చుకునేటటువంటి సైన్స్ ఏంటి అంటే అవర్ ఎంటైర్ బాడీ. ఎంటైర్ బాడీ ఇస్ ది ప్రయోగశాల, ల్యాబొరేటరీ. మరి ల్యాబొరేటరీలో మీకు ఎలాంటి రిజల్ట్స్ రావాలి? ఫిజిక్స్ చదివితే న్యూటన్ చెప్పిన రిజల్ట్స్ రావాలి కదా. న్యూటన్ ఏ ప్రయోగాలు చేశాడో ఆ ప్రయోగాలు న్యూటన్ చేసినట్టు చేస్తే నీకు రావాలి. అలాగే ఫర్ ఆల్ సైంటిస్ట్. మరి ఆధ్యాత్మిక విద్యలు గురువులు ఎలా జీవించారో నువ్వు అలా జీవిస్తే ఆ రిజల్ట్ నీకు రావాలి. అంచేత మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటాడు గురువులందరూ కూడా. నా జీవితాన్ని చూడండి మీరు, నేను చెప్పింది కాదు ముఖ్యం, హౌ ఐ లివ్. ప్రతి ఇన్స్టెంట్ జీవితంలో నువ్వు నేను ఎలా జీవించానో చూడండి మీరు. కాపీ కొట్టండి మీరు మళ్ళీ మళ్ళీ. ఆ డ్రైవర్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. కారు డ్రైవింగ్ మనం నేర్చుకునేటప్పుడు మనకి డ్రైవింగ్ రాదు, డ్రైవర్ సీట్ లో కూర్చుంటాం. కూర్చున్నాక దానంతా అదే మీకు డ్రైవింగ్ రాదు. మీరు ఏం చేయాలి అంటే డ్రైవర్ ఏం చేస్తాడో దాన్ని ఇండికేట్ చేస్తారు, ఫాలో చేస్తారు. మెల్లిగా ఏమవుతుంది, డ్రైవింగ్ వచ్చింది. అంతే ఉంటేనే జపాలు చేస్తూ ప్రార్థన చేస్తూ పుస్తకాలు చదువుతూ ఉంటే జీవించేటటువంటి ఆర్ట్ రాదు. ఏం చేయాలి, గురువులు ఎలా జీవించారో చూడండి, వాళ్ళ జీవితాన్ని చూడండి. చాలా మంది సాధన చేస్తూ చేస్తూ మధ్యన ఒక డ్రై పీరియడ్కి వస్తారు, ఏమీ జరగటం లేదు, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దాన్ని క్రైస్ట్ చాలా బాధతో చెప్తాడు, దాన్ని ద డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అంటే. ప్రతి వ్యక్తికి కూడా వాడి సాధనాత్మక జీవితంలో ఈ అంచె వస్తుంది, ఈ అంచెలంటే ఈ స్టేజ్ వస్తుంది. మీకేమనిపిస్తుంది అంటే మేము ఏమీ చేయటం లేదు, ఏమీ జరగటం లేదు, చేసినా ఏం ఫలితాలు రావటం లేదు. చాలా సహజమైనటువంటిది, తప్పనిసరిగా వచ్చి తీరవలసినటువంటి స్టేజ్ అది. గాబరా పడవద్దు. ప్రతి గురువుకి ఆ బాధ వచ్చింది, ద విల్డర్నెస్, ద డార్క్ నైట్ ఆఫ్ ద సోల్. అటువంటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఋషులు వాళ్ళు అడవులకు వెళ్ళిపోయేవాడు. ఏం చేయాలో తెలియక గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. అడవికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే నేను తర్వాత చెప్తాను. కానీ దీన్ని మీరు పెట్టుకుని మీ సాధనలకి బ్రేక్ రానివ్వకండి. కొన్నాళ్ళు రాదు, కొన్నాళ్ళు పక్కకి తప్పిపోయాం అనిపిస్తుంది, కొన్నాళ్ళు గురువుకి దూరం అయిపోయాం అనిపిస్తుంది, మళ్ళీ దగ్గర వస్తూ ఉంటాం, దూరం అవుతూ ఉంటాం, మళ్ళా దగ్గర వస్తున్నప్పుడు సిగ్గుపడవచ్చు. సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ నేచర్. పొగలు వస్తే గ్యారంటీగా రాత్రి వస్తుంది, రాత్రి వస్తే గ్యారంటీగా పొగలు వస్తుంది. కానీ రాత్రి పొగలు స్టాటిక్ కాదు, డైనమిక్. ఈ పొగలు ఈ రాత్రి గడిచిపోయాక మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రాత్రి ఈ పొగలు మరి మీ జీవితంలో ఇంకా రావు. మీరు ముందుకు వెళ్ళిపోతారు. 7వ తారీఖు తర్వాత ఖచ్చితంగా మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు 18వ తారీఖులో ఉంటారు. అంటే ఏంటి, మీరు పరిణామ క్రమంలో కాలచక్ర గమనంలో ఖచ్చితంగా నిరంతరము ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇది గుర్తుంచుకుని నెక్స్ట్ స్లైడ్ ఒక్కొక్కటి ఈ దేవాలయ ఈ దేవాలయాలలో ముఖద్వారము, దాని తర్వాత లోనికి వెళ్లే ద్వారము, బాహ్య పరిక్రమా పదము మీరు గమనించుకోవాలి. రెండు రకాలుగా, ఒకటి దేవాలయంలో ఉన్నటువంటిది, రెండు దేహో దేవాలయ ప్రోక్త, మీ దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ ముఖద్వారము ఎక్కడ ఉన్నది మీ దేవాలయానికి, మీ దేవాలయం యొక్క ఇన్నర్ డోర్ ఎక్కడ ఉన్నది. దాని తర్వాత ఇన్నర్ డోర్ నుంచి మీరు బాహ్య పరిక్రమా పదానికి వెళ్తారు, అది ఎక్కడ ఉన్నది. ఇవన్నీ మానవ జాతిలో మీకు కనిపిస్తూ ఉంటుంది. మానవ జాతిలో ముఖద్వారము అంటే ఏంటనమాట, కామన్ హ్యూమానిటీ అంటే మనిషిగా పుట్టిన ప్రతివాడు కూడా దేవత్వానికి అర్హుడే. అంటే దేవాలయంలోకి ప్రవేశించవచ్చు. ఏ దేవాలయంలోకి, వాడి శరీరము అనేటటువంటి దేవాలయంలోకి. కానీ విద్యా జ్ఞానము అనేటటువంటిది మీ బ్రెయిన్ లో వాక్కు ద్వారా ప్రవేశిస్తుంది. యు లెర్న్ బై వర్డ్స్. అందువల్ల మన పురాణాలలో వేదాలని శృతులు అంటాము. మనం వింటాం ముందు, వినకుండా మీకు ఏ జ్ఞానము రాదు. ప్రింటింగ్ స్టార్ట్ అయ్యాక వినకుండా దర్శించి మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అక్షరాలను దర్శిస్తున్నారు. అంటే పూర్వకాలంలో ఋషులు ఏ దర్శనము వాళ్ళు సూక్ష్మ శరీరాలతో చేయగలిగారు, ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యాక అక్షరాల దర్శనము మనం పుస్తకాల రూపంలో చేస్తున్నాం. అంటే అది కూడా జ్ఞానానికి మార్గమే. కానీ పుస్తకాలు చదివిన మహాత్ములు కానీ సిద్ధపురుషులు కానీ యోగులు కానీ వాళ్ళు చెప్పినటువంటి వాక్కులు విన్నా జరుగుతున్నది ఏంటి అంటే మీ చెవులు ఉపయోగించుకుంటున్నాయి. చదువుతున్నప్పుడు కూడా చెవులే ఉపయోగించుకుంటున్నాం మనం. అది భావం అర్థమవుతుంది కదా. ఇంకేటంటే ఆ వర్డ్స్ ని మీరు చదవలేకపోతే, ఫ్రెంచ్ భాషలో ఉందనుకోండి ఏదైనా ఒక పుస్తకం వేస్ట్. ఇంకేత ఆ వర్డ్స్ అర్థవంతం కావు. శృతి అనేటటువంటిది ఇది ఫస్ట్ స్టెప్, శ్రవణం ముందు వినాలి. దానికి ఈ క్లాసెస్ ఇంజనీరింగ్ మెడికల్ నాలెడ్జ్ క్లాసెస్ ఎలా పెట్టుకుంటున్నారో మీరు అలా పెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడో ఒక వ్యక్తి వచ్చి లెక్చర్ ఇచ్చినప్పుడు విని వెళ్ళిపోవటం కాదు, ఇట్ షుడ్ బి ఏ రెగ్యులర్ క్లాస్. ఆ రెగ్యులర్ క్లాస్ లో మీరు వినాలి, మాకు వచ్చును అనుకోకూడదు. శృతి సరే, కాలేజీలో మెడిసిన్ ఏదో నేర్చుకుంటున్నాం, కూర్చున్నాం, లెక్చర్ చెప్పింది విన్నాం. శృతి విన్నాకేం చేయాలి? అది స్మృతి, గుర్తులో ఉండాలి. అది గుర్తు లేదనుకోండి, ఆ విద్య నేర్చుకున్నా ఒకటే, నేర్చుకోకపోయినా ఒకటే. అంచేత శృతి స్మృతి, ఈ స్మృతి మళ్ళా ఎందులోకి రావాలి? ఆచరణలోకి రావాలి. అందుకే ఒక ఆధ్యాత్మిక గురువు ఏం చెప్పాడు అంటే, నాలెడ్జ్ నాట్ యూజ్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిన్. తెలుసు కానీ నువ్వు ఆ జ్ఞానాన్ని ఉపయోగించలేదు, అది చాలా పాపభూయిష్టమైనది. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్ ఆన్ ఎర్త్, యు ఆర్ ద గ్రేటెస్ట్ సిన్ అని అంటారు. ఇంకేత ఒక డాక్టర్ ఉన్నాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు. మామూలు మనుషులు రోడ్డు మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది. మామూలు వ్యక్తి యాక్సిడెంట్ అయింది చూసి వదిలేస్తే తప్పు లేదు. మరి డాక్టర్, హి నోస్ వాట్ టు డూ, మరి వాడు ఏం చేయాలి? బాధ్యత పెరుగుతుంది. అంచేత ఈ లెక్చర్స్ వింటున్నప్పుడు ఇఫ్ యూ డోంట్ ఫీల్ రెస్పాన్సిబుల్, మీకు బాధ్యత పెరగలేదు అనుకోండి, మీకేమీ అర్థం అవ్వలేదు అని అర్థం. అంచేత నేను వింటున్నాను, నేను ఈ విషయాలన్నీ అవగాహన చేసుకుంటున్నాను అంటే మీ బాధ్యతలు పెరుగుతాయి, చాలా పెద్ద బాధ్యతలు పెరుగుతాయి. దీనిని నెక్స్ట్ ఇన్నర్ పరిక్రమా పదము డిసైడ్స్ ద టెంపుల్ లోకి ద ఇనీషియేట్స్. ఈ ఇనీషియేట్స్ అంటే దీక్షితులు, డిసైడ్స్ అంటే శిష్యులు. ఈ తేడా ఆధ్యాత్మిక జగత్తులో చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. కాలేజీలో విద్య నేర్చుకుంటున్నంత వరకు ఇంజనీరింగ్ కానీ మీరు ఏదైనా ఒక స్పెషల్ సైంటిఫిక్ డిసిప్లిన్ నేర్చుకుంటున్నంత వరకు గురు శిష్య సంబంధం ఉంటుంది. అంటే ద ఇండివిజువల్ గురు ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇండివిజువల్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, డైరెక్ట్ రిలేషన్షిప్. ఆ దాంట్లో లాస్ట్ హయ్యర్ లెవెల్ ఏంటి అంటే ద సన్ ఆఫ్ ద మాస్టర్ అని ఉంటుంది. దీనిని ప్రజ్ఞాపుత్రులు, ఋతుంభర ప్రజ్ఞ, అతి మానస పుత్రులు, అరవిందో చెప్పినటువంటిది, రకరకాల పేర్లతో ద పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సన్ అండ్ ది మాస్టర్. అది ఎంత వరకు? డిగ్రీ వచ్చేంత వరకు. డిగ్రీ రావటం అంటే అర్థం ఏంటి? వీడికి సబ్జెక్ట్ వచ్చినది, ఆ సబ్జెక్ట్ లో మేము వాడిని పరీక్షించాము, అండ్ వీ సర్టిఫై దట్ హీస్ ఫిట్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఎడ్యుకేషన్. రెస్పాన్సిబిలిటీ అనే పదానికి అర్థమైంది కదా. ఒకసారి మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత, మీకు దానికి సంబంధించినటువంటి డిగ్రీ ఇచ్చిన తర్వాత, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ నాలెడ్జ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఆ డిగ్రీ ఉన్నటువంటి వ్యక్తులు దానికి సంబంధించినంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎక్కడున్నా ఆ నాలెడ్జ్ ప్రకారము జీవించి తీరాలి కదా. ఇది దీక్షితం. అందుకే దాన్ని దీక్షాంత సమారోహము అంటాం, కాన్వకేషన్ అంటాం. అంటే ఒక దీక్ష పూర్తి అయినది, నేను ఫలానా విద్య నేర్చుకుంటున్నాను, ఫలానా గురువుల దగ్గరే ఈ విద్య నేర్చుకున్నాను. కానీ మీరు గురువుని కాదు అక్కడ ప్రొజెక్ట్ చేసేది, విద్యను ప్రొజెక్ట్ చేస్తారు సమాజంలో. గుర్తుందా మీరు ఎప్పుడు మీరు నేను ఫలానా గురువు దగ్గర ఈ విద్య నేర్చుకున్నాను అని చెప్పరు. ఇంజనీరింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు చెప్పరు. మెడిసిన్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు చెప్పరు. కెమిస్ట్రీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు చెప్పరు. ఫిజిక్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు చెప్పరు. ఆ నాలెడ్జ్ నిత్యము మీరు ఉపయోగించుకుంటారు. ఇక్కడ అసలు ఆ గురువు పేరు ఉంటుంది తప్ప అసలు గురువు ఎలా జీవించాడో కూడా తెలియదు. అది కరెక్ట్ చేసుకోవాలి మనం. అది కరెక్ట్ చేసుకుని విద్యను నేర్చుకున్నాక డిగ్రీ పొందిన తర్వాత, ఎస్ యు ఆర్ ఫిట్ టు సర్వ్ ది సొసైటీ అన్నప్పుడు నువ్వు ఇనిషియేటివ్ అవుతావు, దీక్షితుడు అవుతాం. నేను ఐదు రకాలైనటువంటి ఔత్సాహికల గురించి చెప్పాను నేను నిన్న, మూలాధార శిఖరానికి సంబంధించిన పొలిటీషియన్స్. వాళ్ళంతట వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, మీరు చూశారో లేదో. ఎవడిని నువ్వు బతిమాలుకుని నువ్వు పొలిటీషియన్ అవరా బాబు అంటే వాడు పొలిటీషియన్ అవుతాడు. మిమ్మల్ని సంపూకరించాడు, మీరు భరిస్తారు. ఇంకో దారి లేదు మీకు అసలు.
యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, హీ హాజ్ డిసైడెడ్, హీ ఈజ్ డూయింగ్ దిస్
బిజినెస్ మ్యాన్. ఎవడైనా వెళ్ళాడా ఫ్రమ్ టుడే యు ఆర్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డూయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ ఫర్ ద రిలయన్స్ కంపెనీ, లేకపోతే ఫర్ ద టాటా కంపెనీ, ఫర్ ద బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ. మీరెవరు అథారిటీ ఇవ్వలేదు, మీరు ఎంబీఏని చదివినా ఏం చదివినా ఎవడు తీసుకున్నారు అథారిటీ? వాడే, దే హ్యావ్ డిసైడెడ్. సైంటిస్ట్ ఈ కాలంలో సైంటిస్ట్ అసలు రావటం లేదు, టెక్నాలజీస్ట్ ఇస్తున్నారు. ఐన్స్టీన్ తర్వాత అన్ఫార్చునేట్లీ ఇన్ ఆల్ ఫీల్డ్ సైన్స్ ఇస్ గాన్ టు డౌట్. ఇప్పుడు వచ్చేటటువంటి నోబెల్ ప్రైజులన్నీ మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే టెక్నాలజీ ఉంటూ వస్తున్నాయి, నాట్ ఫర్ ఎనీ సైంటిఫిక్ రివల్యూషన్. ఇంకేత మణిపూర్ చక్ర జాగృతం అయినటువంటి వ్యక్తులు నాకు ఎక్కడా కనిపిస్తుంది. సైన్స్ చదివినంత మాత్రాన మీరు మణిపూర్ చక్రం జాగృతం అయితే అనుకోకండి, యూ షుడ్ బికమ్ ఎ న్యాచురల్ సైంటిస్ట్. దాని తర్వాత యాక్టర్స్, అభినేతలు. నేను అభినేతలు అవుదామని అనుకున్నా నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేవు. ఏమని చెప్తామంటే ఫలానా వాళ్ళు నొప్పించాడండి, ఈ ఈక్వేషన్ ఉందండి, ఈ ఈక్వేషన్ ఉందండి, ఈ ఈక్వేషన్స్ వల్ల నేను పైకి రాలేకపోతున్నానండి. అది తప్పే. దాని తర్వాత టీచర్. ఈ ఐదు గ్రూపులు ఔత్సాహికులు అని పరిణామ క్రమంలో చెప్తాం మనం. ఇంకేదంటే దే ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ బై దెమ్సెల్ఫ్, నోబడీ ఈజ్ ఎంప్లాయింగ్ దెమ్. గాంధీ గారికి ఎవడైనా వచ్చి భారతదేశ స్వాతంత్రాన్ని నువ్వు దెబ్బగా వస్తుంది, యు ఆర్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఎవడు అనలే. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది అర్థం చేసుకోండి. ఈ రెస్పాన్సిబిలిటీ ఇన్నర్ సైకిల్లో కూడా ఈ ఐదుగురు ఉన్నారు. బాహ్య జగత్తులో ఔత్సాహికులుగా అంటే పరిణామ క్రమంలో దే ఆర్ గోయింగ్ టు బికమ్ ద ఇనిషియేట్, గాడ్ ఓన్లీ నోస్ దెన్ ఇన్ హిస్ లైఫ్ అని వాళ్ళు అవుతారు. ఎవరేజ్ మ్యాన్ ఈజ్ అన్ ఎవరేజ్ మ్యాన్ ఎవ్రీవేర్ అని గుర్తుంచుకోండి. అండ్ ఏ లీడర్ ఈజ్ ఎ లీడర్ ఎవ్రీవేర్. ఆ న్యాచురల్ టాలెంట్ అనేది మార్చలేదు, కానీ మార్చుకోవడానికి సాధనలు చేయవచ్చు. ఈ మొత్తం ఆధ్యాత్మికత వాంట్స్ యూ టు బికమ్ ద లీడర్ ఆఫ్ ద ఎంటైర్ లోవర్ త్రీ వరల్డ్. మానవ జాతికి ఒక అత్యద్భుతమైనటువంటి, మీకు ఇంకా అర్థం కానటువంటి ఒక బాధ్యత ఇవ్వబడినది ప్రకృతి ద్వారా. ఎవరంటే ప్రకృతి ద్వారా, బికాస్ ఆఫ్ ది ఫైవ్ ఇనిషియేషన్స్, ద ఇన్నర్ గవర్నమెంట్. భాగవతంలో ఈ ఇన్నర్ గవర్నమెంట్ గురించి చెప్తారు. ఈ పొలిటీషియన్స్, ఈ సైంటిస్ట్, ఈ బిజినెస్ పీపుల్, ఈ యాక్టర్స్, ఈ టీచర్స్ మళ్ళీ కంట్రోల్ చేయటం లేదు. ద ఇన్నర్ గవర్నమెంట్ ఇస్ కంట్రోలింగ్ దెమ్. ఆ ఇన్నర్ గవర్నమెంట్ మిమ్మల్ని ఎటు తోడుతుందో మీకు తెలియకపోవటం వల్ల ఈ మొత్తము మానవ సమాజము వికృతి చెంది మీకు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుని ఉన్నది అన్నది ముందు మనం అవగాహన చేసుకోవాలి. దేర్ ఈజ్ అన్ ఇన్నర్ గవర్నమెంట్ విచ్ ఇస్ కంట్రోలింగ్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఆశ్రయ శక్తులు ఎప్పుడెప్పుడు పెచ్చుదిగినా, ఎంత ఎంత ఎక్కువైనా కూడా ఖచ్చితంగా దే కెన్ నెవర్ రూల్ ది వరల్డ్ అన్నది అనేక సార్లు ప్రూవ్ చేసుకున్నాం. అదే అవతార కాన్సెప్ట్, యదా యదాని ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆత్మానం నాంతటా నేను డిసైడ్ చేసుకుంటా ఎప్పుడు పుట్టాలో. నోబడీ కెన్ ఆస్క్ యు కమ్ సేవ్ అస్ అని అడగలేవు. ఇంచేత ఎప్పుడు సేవ్ చేయాలి అనేది, ఎప్పుడు ఆపరేషన్ చేయాలి అనేది ద డాక్టర్ షుడ్ డిసైడ్. నువ్వు ఎంత తొందరపడినా క్యాటరాక్ట్స్ వచ్చేసే క్వశ్చన్ మాస్టర్ డాక్టర్ గారు నేను చూసేస్తాను అంటే కాస్త నిశ్చూర్ అవని బాబు, లేకపోతే నీ కంటికే ప్రమాదం అంటాడు. ఈ తత్వము అర్థం చేసుకోండి. మొత్తము ఎట్లా తీటోద మాస్టర్లో మీరు మీ జీవిత విధానాన్ని మీ చేతిలోకి తీసుకుని మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అండ్ త్రీ మోర్, ఆసురీ కింగ్డమ్, రాక్షస కింగ్డమ్ అండ్ పిశాచా కింగ్డమ్ని మీరు రూల్ చేయాలి. మానవుడు రూల్ చేయాలి, భగవంతుడు కాదు. భగవంతుడికి అంత టైం లేదు ఈ లోవర్ నేచర్ని కంట్రోల్ చేయడానికి. అందుకని పృథ్వీ అనేటటువంటి ఏకైక గ్రహం మీద మానవుడు ఆవిర్భవించాడు. ఇంకెక్కడా మానవుడు మానవుడు లాగా ఎక్కడా లేడు. సటిల్ బాడీస్ లో, ప్రాణమయ కోశాలలో, మనోమయ కోశాలలో, విజ్ఞానమయ కోశాలలో, ఆనందమయ కోశాలలో, ఇతర గ్రహాల్లో ఆ జీవాలు ఉన్నవి. హూ డోంట్ హ్యావ్ ఎ ఫిజికల్ బాడీ. కానీ పృథ్వీ గ్రహం మీద భౌతిక శరీరధారులందరికీ ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే, లోన ఉన్నటువంటి గురువు యొక్క నిర్దేశాలు ముందు తెలుసుకోగలిగేటటువంటి స్థితికి ఎదగాలి. దాన్ని ఏమంటామంటే ఇన్నర్ వాయిస్ అని కానీ, లేకపోతే ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటాం. దానిని మన భారతీయ సాంప్రదాయంలో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వం అనేటటువంటిది మౌనంలోనే వస్తుంది, వాక్కు ద్వారా రాదు అన్నది ముందు మీకు అర్థం అవ్వాలి. యు షుడ్ అండర్స్టాండ్ యువర్ ఇన్నర్ వాయిస్, యూ షుడ్ సైలెన్స్ యువర్ ఔటర్ వాయిస్. ఏంటంటే స్థూల శరీరం నుంచి వచ్చేటటువంటి శబ్దాలు, కామమయ మనస్సు నుంచి వచ్చేటటువంటి శబ్దాలు, మనస్సు నుంచి వచ్చేటటువంటి శబ్దాలను నువ్వు నొక్కేయాలి. నొక్కేస్తే ఏం జరుగుతుంది? నువ్వు వాయిస్ ఆఫ్ సైలెన్స్ నువ్వు వింటావు, అది చెప్తే వినగలవు, కానీ నువ్వెంతట నువ్వు వినలేవు అని గుర్తుంచుకోండి. ఇంతవరకు నీ ప్రయత్నాలు ఉంటాయి, ఎంతవరకు? సైలెన్స్ వరకు, మౌనము వెళ్లేంత వరకు, మౌనముగా ఉండేంత వరకు. కానీ ఈ మౌనాన్ని కూడా మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. చాలా మంది నన్ను అడుగుతారు, మేము వినలేకుండా ఉన్నా మాస్టర్ ఆ సైలెన్స్ రావటం లేదు మాస్టర్, ఎంత అబద్ధం అది. నేను టెలిఫోన్ వింటున్నా, క్లాసులో లెక్చర్ వింటున్నా, ఖచ్చితంగా మీరు సైలెన్స్ లోనే ఉన్నారు. లేకపోతే నా మాటలు మీకు వినిపించవు, మీ ఆలోచనలు మీలో ఉన్నాయనుకోండి, నా మాటలు మీరు వినిపించవునా? అంటే యూ ఆల్రెడీ నో హౌ టు క్యాచ్ అన్ ఎక్స్టర్నల్ సౌండ్, కానీ అది ఎలా పట్టుకోగలుగుతున్నారు మీరు? బికాస్ ఆఫ్ ది ఇన్నర్ సైలెన్స్. బయట సౌండ్ లేదు కూడా పోయినప్పుడు ఇన్నర్ సైలెన్స్ మీరు పట్టుకోగలిగితే ఇనిషియేషన్స్ లోకి వెళ్ళిపోతారు. అది ఎక్కడ జరుగుతుంది అంటే ఉన్న ఎంత తీసారు మాస్టర్ గురు చరణాలలోనే అది జరుగుతుంది. కానీ గురు చరణాలు అనేటటువంటివి కూడా మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. గురు చరణాలు అంటే ఆ వ్యక్తి యొక్క కాళ్ళు పట్టుకోవటం మొదలెట్టాం. పట్టుకోవటం మంచిదే, ఎందుకంటే ఎప్పుడైతే నీకు ఆ భావాలు ఆ లెవెల్లో వస్తాయో ఆటోమేటిక్గా నువ్వు సరెండర్ అవుతావు. కానీ అసలైనటువంటి రెండు పాదాలు ఏమిటి అంటే, మన శిరస్సులో ఉన్నటువంటి లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్. అందుకే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మన శిరస్సు మీద శఠగోపం పెడతారు. మీరు ఎప్పుడైనా శఠగోపాన్ని చూశారా? శఠగోపం పైన ఏముంటాయి? పాదుకలు ఉంటాయి. అది ఎక్కడ పెడుతున్నారు? కాళ్ళ మీద ఏం పెట్టాలి? భరతుడు రాముడి యొక్క పాదుకల్ని ఎక్కడ పెట్టుకున్నాడు? శిరస్సు మీద పెట్టుకున్నాడు. గురు పాదుకలు అంటే ఆ లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్ లో. మోడర్న్ సైంటిస్ట్ కూడా ఏం చెప్తారు అంటే, ఈ కాళ్ళు చేతులకి సంబంధించినవి కాస్త ఎలాజిడ్గా కనిపిస్తాయి బ్రెయిన్ లో, మిగతా అంతా కూడా చిన్న చిన్న పార్ట్స్ కనిపిస్తాయి. సరే, అది టెక్నికల్ ఆస్పెక్ట్, తర్వాత చూద్దాం. అంచేత ఈ ఇన్నర్ గవర్నమెంట్ లో పార్టిసిపేషన్ చేయటానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ల కోసము ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడ్డాయి. అంటే ఏ విధంగా అయితే బాహ్య జగత్తులో సాధారణ వ్యక్తులు తమంతట తామే పొలిటీషియన్స్, ఎకానమిస్ట్, సైంటిస్ట్, యాక్టర్స్, టీచర్స్ అవుతున్నారు, అదేవిధంగా ఇన్నర్ గవర్నమెంట్ లో ఆంతరికంగా మీరు ఈ ఐదు రకాలైనటువంటి మార్పులు చేసుకోవాలి. దీనినే పంచకోశి సాధన అంటాం. నెక్స్ట్, ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మొత్తము గురువు వద్ద నువ్వు నేర్చుకునేటటువంటి విధానం ఏంటి అంటే మౌనం, సైలెన్స్ లో నేర్చుకోవాలి. నిన్ను ఈ సైలెన్స్ వైపు తీసుకువెళ్లేటటువంటి పరిస్థితులు భౌతిక జగత్తులో నువ్వు గురువుని కలవక ముందే అటువైపు నువ్వు తొయ్యబడతావు. అది గుర్తుంచుకోండి, నువ్వు గురువుని వెతుక్కోలేవు, గురువు నిన్ను వెతుక్కుంటాడు. దాన్నే నిన్న నేను నీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అన్నాను. నువ్వు చదువుకుంటున్నావు, కానీ వాడు నీ దగ్గరికి వచ్చి వాడికి తగిన పని నువ్వు చేయగలవు అనిపిస్తే వాడు ఏం చేస్తాడు? ఇక్కడే నువ్వు ఇంకా చదువుకుంటున్నప్పుడే నీకు దానికి కావలసినటువంటి గైడెన్స్ కానీ దాన్ని కానీ ఇస్తాడు. మరి అది గురువులకి చేత కాదనుకుంటే ఎట్టా? నువ్వు అనేక జన్మల ముందు నుంచి కూడా గురువులు క్యాంపస్ ఇంటర్వ్యూ చేసేసుకుంటారు, నిన్నే అనుకుంటారు. లేకపోతే ఆశామాషగా మీ అంతట మీరు ఇటువంటి సంస్థల్లోకి రాలేదు. మీకు అనిపిస్తుందంటే నేను ఈ కోరికతో వచ్చాను, నేను ఆ కోరికతో వచ్చాను, దీనివల్ల వచ్చాను. మీరు ఏం చేయగలరో తెలుసా? అలా వచ్చిన వాళ్ళని రాకుండా అడ్డుకోగలరు, దట్ ఈస్ అవర్ క్రెడిట్. గురువు యొక్క పదార్థాలను అర్థం చేసుకుని మేము ఈ ఆర్గనైజేషన్స్ లోకి వస్తాము అంటే నిరోధే ఓ స్టోరీ రూట్స్ పెట్టి అవగాహన రాహిత్యంతో ప్రతి గురువు కోరుకునేది ఏంటి అంటే దే ట్రైబ్ మస్ట్ ఇంక్రీజ్ అంటాడు బైబుల్లో, వారి గోత్రము ఎక్కువ అవ్వాలి. చేత ఆపటం కాదు, యూ కెన్ పుట్ ఎవ్రీబడి అండ్ ప్రొవిషన్, నువ్వేంటి ఆపేది, వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే రెండో రోజుల నుంచి వాడే రాడు. నువ్వు మెంబర్షిప్ ఇచ్చినంత మాత్రాన అందరూ వస్తున్నారా? ఐ హావ్ మై ఓన్ డౌట్. కానీ ఇతరులు జరుగుతుంది, ప్రతి సంస్థలోనూ కూడా చాలా విచిత్రమైనటువంటి ఒక విశేషమైనటువంటి క్రిస్టలైజ్డ్ అబ్స్ట్రక్షన్. మాకు తెలిసినంత ఇతరులకి తెలియదు, కానీ నా అనుభవంలో చెప్తున్నాను, ప్రతి ఆర్గనైజేషన్స్ లోనూ ఒకళ్ళు ఇద్దరు ఉండవచ్చు, ఎక్సెప్షన్స్ నేనేమంటున్నాయి, కానీ వాళ్ళ ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు. చదివి అర్థం చేసుకున్న వాళ్ళు అసలు కనిపించలేదు, అర్థం చేసుకున్న దాని ప్రకారం జీవించుతున్నటువంటి వాళ్ళు ఒక్కడు కనిపించలేదు. కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆర్గనైజేషన్కి వేరైపోతున్నారు, ఎందుకంటే అలా జీవించడానికి తగిన వాతావరణం ఆ ఆర్గనైజేషన్స్ లోనే లేదు. ది బాయ్ అని మేరీ కొరెల్లి అని ఆవిడ ఒక నవల రాసింది, ఎప్పుడైనా మీకు వీలు దొరికితే ఈ లైబ్రరీకి పెట్టించండి ఆ పుస్తకాలు. మేరీ కొరెల్లి అనేటటువంటి ఆవిడ క్రైస్ట్ జీవిత విధానం గురించి అవకాశన పట్టినటువంటి వ్యక్తి. ఈ మధ్య కాలంలోనే అంటే 1890s ఆ ప్రాంతంలో ఉండే ఆవిడ ద బాయ్ అనేటటువంటి ఒక నవల రాసింది. అందులో ఏంటంటే క్రైస్ట్ వస్తాడు భూమి మీదకి, చాలా ఆనందంగా వస్తాడు, ఇన్ని చర్చిలు ఉన్నాయి కదా, ఐ విల్ బి వెల్కమ్డ్ విత్ ఓపెన్ హార్ట్ ఇన్ టు ద చర్చ్. ఇంకేముంది సరే, ఒక చర్చి తర్వాత ఒక చర్చి ఏమవుతుంది, ద క్రైస్ట్ ఈజ్ నాట్ ఇలా. ఎందుకు ఇది చెప్తున్నాను, ఎట్ ద సీట్ ఆఫ్ ద మాస్టర్ లో మనము కూడా అదే తప్పు చేస్తాం. నీ గురువు ఎవడో నీకు తెలియదు, యూ కెనాట్ నో హీజ్ యువర్ గురు, యూ షుడ్ ఇన్వైట్ హిమ్. ఇన్వైట్ చేశాక ఖచ్చితంగా నీకు నచ్చినట్టే నీ గురువు నీకు చెప్తూ ఉంటే నువ్వు పప్పులో ఖాళీ వేసావని అర్థం. నీకు నచ్చినట్టే చెప్తే ఇంకా గురువు నీకెందుకు కలేదు కదా. అంతేత ఖచ్చితంగా నువ్వు ఒకసారి గురువు చరణాల వద్దకు వెళ్ళావంటే నీ జీవితము మంటలమయం అవుతుంది, మంట మండిస్తాడు. ఎనీ క్యాపబిలిటీ ఈవెన్ ఇన్ ఫిజికల్ లైఫ్ ఏం చేస్తాడు, సాగుబట్టి జీవనిస్తాడు. మరి స్పిరిచువల్ వరల్డ్ లో మిమ్మల్ని మూడు లోకాలలో సాగుబట్టాలి, ఫిజికల్ ప్లేన్ లోనే కాదు, ఆస్ట్రల్ ప్లాన్ లో సాగుబట్టాలి, మనోమైకోషన్ సాగుబట్టాలి. మరి దానికి మీరు ప్రిపేర్ అయిపోవాలి, ఆ మంట మండించుకోవడానికి మీరు ప్రిపేర్ అయిపోవాలి. అంతేత ఈ సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ఆ విజిటింగ్ కార్డ్స్ గురించి చాలా అద్భుతంగా భరద్వాజ మాస్టారు రాస్తారు సాయి పిలుపు అని. వీలైనటువంటి వాళ్ళు ఆ చాప్టర్ని రోజు చదువుకోండి, అతి సూక్ష్మంగా ఒక చిన్న సంఘటనలో మీకు కనిపిస్తుంది, న్యూస్ పేపర్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, పక్కన ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు, ఓ రెండు ముక్కలు చెవిలో పడతాయి మీకు, కానీ మీరు అది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద మాస్టర్గా గుర్తించారు, గురు పదధ్వనులు అన్నారు. చాలా సైలెంట్గా ఏకాగ్రత ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది గురువు మంది ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనేది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ మీకు ఇస్తున్నది ఇవాళ, గురు పదధ్వనులు నిత్య జీవితంలో చూడ. ఇవాళ నేను ఒక చోటకి వెళ్తే ఒక పేపర్లో పడిన ఫోటో స్టాక్ కాపీ ఒక తను నాకు ఇస్తాడు. ఐ నో అబౌట్ దట్ పేపర్, ఐ నో అబౌట్ దట్ ఆథర్, అండ్ ఐ నో అబౌట్ ద మ్యాన్ అబౌట్ విచ్ ఇట్ ఈస్ రిటెన్. కానీ అది చాలా జాగ్రత్తగా నేను మనిషి పెట్టుకున్నాను నేను అది. ఇంతేత ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ నౌ వై దట్ మెసేజ్ హ్యాస్ కమ్ టు మీ. అర్థమవుతుంది, అంత మీరు జాగ్రత్తగా ఉన్నా నాకు తెలుసులే, అందులో రాసింది ఏదో తెలుసులే అంటే కుదరదు. నేను ఇప్పుడు ఆర్టికల్ మొత్తం చదివితే రాసి నాకు అర్థమవుతుంది అది ఎందుకు వచ్చిందో, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అనంత శక్తి సంపన్నమైనటువంటి, అనంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గురువు అనేక రూపాలలో నీకు మెసేజెస్ ఇస్తూ ఉంటాడు, అనేక రూపాలలో. బై ప్రాక్టీస్ యూ విల్ లెర్న్ కరెక్ట్ మెసేజ్ ఏంటో, ఫాల్స్ మెసేజ్ ఏంటో. మరి తప్పులు జరుగుతూనే ఉంటుంది, ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు మొదటి ప్రాక్టికలే సక్సెస్ఫుల్ గా చేయలేము, తప్పులు జరుగుతూనే ఉంటాయి. అంతేత ఇన్ట్యూషన్ లోపం నుంచి వస్తున్నటువంటి ప్రేరణ బయట నుంచి నీకు ఎలా అందుతుందో తెలుసుకోవటానికి కావలసినటువంటిది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద మాస్టర్, గురువుల జీవిత చరిత్ర. చదవటానికి వాళ్ళకి ఆ ఫుడ్ స్టెప్స్ ఆఫ్ ద మాస్టర్ ఎలా అందాయి? రమణ మహర్షి 7వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకరోజు ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం భోజనం పడుకున్నాడు. తెలుసుగా చాలా మంది కదా చచ్చిపోతానేమో అని భయం అతన్ని పట్టుకుంది. దాని తర్వాత హిస్టరీ నిజమైనటువంటి రమణ మహర్షి ఆ రోజు పుట్టేశాడు. దాని తర్వాత జరిగిన 20 ఏళ్ల సాధన అయితే అరుణాచల ఇస్ ఓన్లీ ఏ ప్రాక్టీస్ ఆఫ్ వాట్ హీ హాజ్ లెర్న్ అబౌట్ డెత్. ఇంకేత మీ నిత్య జీవితంలో ఇలా ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి అనేక పరిస్థితులు వస్తాయి, ఏం నేర్చుకుంటున్నాం మనం? ఉక్కిరి బిక్కిరి అయ్యామని నేర్చుకుంటాం అంటే అమ్మయ్యా బయటపడ్డామని నేర్చుకుంటాం. అంతేత నిత్య జీవితంలో మీకు ఎక్కడ ఎక్కడ ప్రెషర్స్ వచ్చినా ఎక్కడెక్కడ కింగ్ కర్తవ్య మూఢస్థితి ఏం చేయాలో అర్థం అవటం లేదు అని వచ్చినా అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ ది ఫుట్ స్టెప్ ఆఫ్ ఎ మాస్టర్ గైడింగ్ యూ టు ఎ పర్టికులర్ డైరెక్షన్. దాన్ని రికార్డ్ చేసుకోండి. అదేంటో హోంవర్క్ అన్నది అన్నది 1వ క్లాస్ నుంచి పిల్లలు తీసుకునే ఉంటారు. ఇవాళ పొద్దున్న కాబోలో నేను చెప్తున్నాను వాళ్ళ హోంవర్క్ మీరు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే కర్మశుద్ధికి మీకు అనక చిన్నప్పుడు మీరు హోంవర్క్ చేయలేదు కదా, అంటే ఆ కర్మతోటి ఇప్పుడు మీరు చేసుకోవాల్సి వస్తుంది హోంవర్క్. అదైనా గుర్తిస్తే చాలు, దట్ యువర్ కర్మ ఈజ్ రీవిజిటింగ్ యూ బికాస్ యూ హావ్ నాట్ డన్ యువర్ హోంవర్క్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. యూ షుడ్ డూ యువర్ చైల్డ్స్ హోంవర్క్ నౌ. ఓకే, అంతవరకు ఒక టెక్నికల్ ఇది అనమాట. కానీ మనకి వచ్చేటటువంటి నిత్య జీవితంలో ఉండేటటువంటి జలుబు అనేటటువంటి ఒక పెద్ద అందరికీ తెలిసినటువంటి ఇంత గొప్ప డాక్టర్లు క్యూర్ చేయలేనటువంటి సమస్య మీకు తెలిసేమో, అన్ని రోగాలు నయం చేయగలరు డాక్టర్లు కానీ జలుబు నయం చేయలేరు. అదే డాక్టర్స్ మీద క్రిటిసిజం గురించి కాదు నేను చెప్తాను, ఎందుకంటే జలుబు మూలాధార చక్రానికి సంబంధించినటువంటిది. మూలాధార చక్రాన్ని ఇంకా ఎవరు టచ్ చేయలేదు, మూలాధార చక్రం వరకు ఎవరు వెళ్ళలేదు. కానీ ఎందుకు చెప్తున్నాను, ఈవెన్ జలుబు మీకు మీ మూలాధార చక్రం నుంచి ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది, ఆ మెసేజ్ పట్టుకోండి. కానీ అవంతా నేను ఇప్పుడు ఈ క్లాస్లో చెప్పలేను. కానీ మీరు ఇంటరెస్ట్ చూపించుకుని మీ అంతటి మీరు స్టడీ క్లాసెస్ పెట్టుకుంటే లెడ్బీటర్ యొక్క రచనలలో ఇన్నర్ లైఫ్ అని ఉంది, 2 వాల్యూమ్స్. చక్రాల్స్ అని ఒక మోనోగ్రాఫ్ ఉంది, అవి మీరు ఇంకా పద్ధతిగా చదవటమే. మీరు ఇంత ఈ లెక్చర్లంతా ఎందుకంటే మోటివేషన్కి, మోటివేషన్ అయ్యాక మాత్రం చదివితే చాలా చదవాలి. ఎనీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు డైజెస్ట్. కానీ మాస్టర్ చెప్పింది చాలా తప్పుగా ఉంటుంది, అర్థం కాదు అంటే మీకు అది చాలా అవసరం అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈజీ సబ్జెక్ట్ మీరు ఇతరులకి టీచ్ చేయొచ్చు కానీ మీరేం నేర్చుకోలేరు. మీకు తెలిసిన సబ్జెక్ట్ మీరు ఏం చేయగలరు, మీరు ఇతరులకి నేర్పలేరు. మీకు తెలియని సబ్జెక్ట్ ఖచ్చితంగా టఫ్గా ఉంటుంది. అంతే అది పెద్ద ప్రూఫ్ అనమాట. మీకు కష్టం అనిపిస్తే ఖచ్చితంగా అది మీరు నేర్చుకోవాలి, బికాస్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. నెక్స్ట్ ప్రస్తుతము భారతదేశంలో ఈ 7 ఆర్గనైజేషన్స్ 7 చక్రాల మీద ఆధిపత్యాన్ని ఎలా పొందాలో చెప్తున్నాయి. మీకు ఇది హోంవర్క్ అనమాట. ఇది ఇతరుల చేత చేయించకండి. పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల చేత హోంవర్క్ చేయిస్తారో మీరు మీ గురువుల చేత ఈ హోంవర్క్ చేయించుకోకండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు గురువుల్ని అడగండి, ఇది మీరు పట్టుకోవటానికి ట్రై చేయండి. ఈ 7 సెంటర్స్ మన శరీరంలో ఉన్నటువంటి ఏ 7 చక్రాల కి సంబంధించినవి, అండ్ ఆల్ దీస్ చక్రాల్స్ ఆర్ రిలేటెడ్ టు ద 7 ప్లానెట్స్. ఈ 7 గ్రహాలు అంటే రాహు కేతు ఛాయాగ్రహాలు కనుక దే ఆర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ తప్ప గ్రహాలు ఏం లేవు అక్కడ. అంచేత 9 గ్రహాల్లో రాహు సూర్యుడు ఒక స్టారు. కానీ ఇది స్టారు ఉపగ్రహాలు కాదు, మన శరీరంలో ఉండేటటువంటి 2 చక్రాల గురించి మనిషికి ఇప్పుడు తెలియటం చాలా డేంజరస్ కనుక ఆ అసలు గ్రహాలైనటువంటి పేర్లను బ్లైండ్ చేశారు. అందుకే సీక్రెట్ ఆక్షన్ లో మూన్ అండ్ సన్ ఆర్ ద బ్లైండ్ టు వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్స్ విచ్ కంట్రోల్ హ్యూమన్ గ్లాండ్స్ అని చెప్తుంది. అంచేత ఈ 7 కూడా సూర్యుడు చంద్రుడు నేను చెప్పిన ఆర్డర్ లో లేవు, మళ్ళా నేను చెప్పేశాను అనుకోకండి. సూర్యుడు చంద్రుడు దాని తర్వాత కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ డే పట్టుకోండి. కానీ ఈ సెవెన్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని రూల్ చేస్తారు. మీకు తెలుసో తెలీదో ఈ థియోసాఫికల్ సొసైటీలోని ఒక విశేష సంస్థతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమెరికన్ ప్రెసిడెంట్స్ అయ్యారు. ఆల్ ద అమెరికన్ ప్రెసిడెంట్స్ కమ్ ది థియోసాఫికల్ సొసైటీ కాదు, థియోసాఫికల్ సొసైటీకి లింక్ ఉన్న ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. ఆ ఆర్గనైజేషన్ లోనే కృష్ణుడు కూడా మెంబర్. ఇట్ ఈస్ అబౌట్ 6,500 ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్. ఇదంతా ఏమిటి అంటే మీరు చాలా జాగ్రత్తగా తెలియాలి. దాని తర్వాత ఇంకోటి ఒక హింట్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా భారతదేశము తిరిగి తన జగద్గురు తత్వానికి రావాలి అంటే ఆ వ్యక్తులు ఖచ్చితంగా శ్రీ అరబిందో సొసైటీతోనే వచ్చి ఉంటారు. ఇంక్లూడింగ్ శ్రీ అరబిందో, ద ప్రోపగేటర్ ఆఫ్ శ్రీ అరబిందో సొసైటీ ఇస్ ఫ్రీడమ్ ఫైటర్. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి చేసినటువంటి విశేష కృషి సైంటిఫిక్ గా ఖచ్చితంగా సైంటిఫిక్ వర్డ్ చెప్పాలి అంటే ఇట్ ఈస్ శ్రీ అరవిందో హూ గేవ్ ఫ్రీడమ్ టు ఇండియా అలోన్ సింగిల్ హ్యాండెడ్ అండ్ ఇట్ ఈస్ ద అదర్ పొలిటీషియన్స్ హూ డివైడెడ్ ఇండియా. ఇట్ షుడ్ గో. ఎలా పోతుందో నాకు తెలీదు, బట్ నాట్ బికాస్ ఆఫ్ ఫైటింగ్ బట్ సంథింగ్ ఎల్స్. దాన్ని నువ్వు డీల్ చేసుకుంటున్నావు. ఇంకేత ఆల్ ది ఫ్యూచర్ సైంటిస్ట్ ఎక్కడి నుంచి వస్తారు అంటే ఇక్కడి నుంచి వస్తారు. ఆల్ సైంటిస్ట్ బిలాంగ్ టు దిస్. సాయి పరివారంలో సైంటిస్టులు అందరూ ఉన్నట్టు ఇప్పుడే మీకు తెలుస్తూ ఉంటుంది. సిన్నో సూర్య భగవంతుడు గారు కానీ మిగతా వేరియస్ సైంటిస్ట్ దేర్ ఆల్ సాయి దేవుడు. గుర్రము, ఈనుగ, కుక్క, పిల్లి, ఐదోదేంటి ఆవు, ఈ ఐదు గ్రూప్స్ హౌస్ నుంచి ఐదు రకాలైనటువంటి వ్యక్తులు వచ్చారు. ఈగోస్ మళ్ళీ ఇది ఆ ఈగో నాశనం అయిపోతుంది. ఈగో విల్బిడింగ్ ఆల్రెడీ అండ్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ డిజిటల్ లైనర్స్లీ. చేత ఈ మానవ జాతికి ఇది చాలా ముఖ్యమైనటువంటి గోల్. ఇందులో అమెరికా గురించి నేను చెప్పాను, నేను ఇండియా గురించి నేను చెప్పాను. వరల్డ్ వైడ్ మొబైల్ టెలిఫోన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అవన్నీ డెవలప్ అవడానికి కారణం సాయితత్వం. ఇంకా ఈ ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ సైంటిఫిక్ అండ్ ఆథెంటిక్ అండ్ కంట్రోల్డ్ బై ద ఇన్నర్ గవర్నమెంట్ మాస్టర్స్. ఇది అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ ఐదు సూత్రాలు గుర్తుంచుకోండి. బాహ్య జగత్తులో ఉన్నటువంటి రాజనీతిజ్ఞులు, ధనవంతులు, విజ్ఞానవేత్తలు, అభినేతలు, టీచర్స్ ఇనిషియేషన్ దీక్షిత లై ఇన్నర్ గవర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈ మూడు ఈ ఐదు సూత్రాలని పాటిస్తారు. బేసిక్స్ ఇంకా బేసిక్స్ ని రోజు మీరు గుర్తుంచుకోండి. సతోమా సత్యమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృతమాధం గమయ, అవ్యవస్థ మా సువ్యవస్థ గమయ. ఇక్కడ ప్రపంచంలో మన ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మికత గురించి అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నంలో మీరు మనుషుల్ని ముందు రెండు భాగాలుగా విభజించుకోండి. దోస్ హూ నో అండ్ దోస్ హూ డూ నాట్ నో. పొలిటీషియన్స్ అయితే దీన్ని ఏమని చెప్తారు, హ్యావ్ అండ్ హ్యావ్ నాట్ కాబట్టి హ్యావ్ నాట్ ఏం చేయాలి, హ్యావ్ మీద వాయించాలి. ఇక్కడ those who know ఏం తెలియాలి, ఇది తెలియాలి. పరిణామ క్రమము తెలియనటువంటి వ్యక్తి గురువుని ఉపయోగించుకోలేదు. యు షుడ్ నో వాట్ ఎవల్యూషన్ ఈజ్. ఈ ఎవల్యూషన్ లో ప్రస్తుతము ఏంటి అంటే ద మెటీరియల్ బాడీ ఇస్ కంప్లీట్లీ ఇవాల్వ్డ్ పూర్తిగా. ఈనాడు ఆల్మోస్ట్ డాక్టర్లకి ఫిజికల్ బాడీ గురించి తెలియనటువంటి అంగం ఏమీ లేదు. దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ద బాడీ, ఎవ్రీథింగ్ ఫ్రమ్ బోన్ టు ద స్కిన్, ఇన్నర్ మోస్ట్ బోన్ యొక్క లోపల లేయర్స్ నుంచి స్కిన్ యొక్క పై భాగం వరకు కూడా ఏం జరుగుతుందో తెలుసుకోలేదు. కానీ డాక్టర్స్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి, ప్రాణమే కోసం ఇథరిక్ బాడీ గురించి కూడా తెలియాలి డాక్టర్లకి, అప్పుడు దే కెన్ గ్రో. అంటే డాక్టర్స్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇథరిక్ బాడీ గురించి తెలియాలి. మన గురువులకి ఇథరిక్ బాడీ గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది, అందుకే ఈ పావెల్ యొక్క ఇథరిక్ బాడీని మీరు నమ్మిని మింగేయాలి. సరే మాస్టర్ దానికి ఉంది, నేను దాన్ని గ్రైండర్లో పెట్టేస్తాం, దాన్ని పెట్టకండి, అందులో పెట్టినటువంటి జ్ఞానాన్ని మర్చించండి. యు హ్యావ్ టు నో ఇట్. మెడిసిన్ మీకు రావాలి అంటే మందులు మాత్రమే తెలిస్తే సరిపోదు, యూ షుడ్ నో ద ఎనాటమీ. అలాగే ఆధ్యాత్మిక విద్య తెలియాలి అంటే అకల్ట్ ఎనాటమీ మీకు తెలియాలి. అకల్ట్ ఎనాటమీ అంటే ఇందాక నేను చెప్పినటువంటి చక్రాల గురించి మీకు తెలియాలి. ఈ చక్రాల గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఇథరిక్ బాడీలో ఏఈ పావెల్ గారు మన థియోసాఫికల్ సొసైటీలో ఉన్న లిటరేచర్ మొత్తాన్ని మదించి అందులో పెట్టించాడు ఆయన. మీకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు ఆయన. మరి ఆయన హెల్ప్ చేసినందుకు ఆయన భవిష్యత్ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా గొప్పగా ఉంటుంది. కర్మార్థది ఇందాక చెప్పాను కదా, మీరు చిన్నప్పుడు హోంవర్క్ చేసుకోకపోతే మీ కర్మ ఇప్పుడేమైంది? పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు కదా. అలాగే మరి ఏఈ పావెల్ మనకి హోంవర్క్ చేసి పెట్టేది. థియోసాఫికల్ సొసైటీలో ఉన్న ప్రతి లిటరేచర్, ప్రతి పుస్తకం యొక్క రిఫరెన్స్ పేజీ నెంబర్స్ ఇచ్చాడు. అంటే మీరు థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ మొత్తం చదవచ్చలే, ఆ బుక్ చదివితే చాలు. ఈథరిక్ డబుల్ మీద అంటే ప్రాణమయ కోశం మీద చెప్పిన మొత్తం విషయాలు అర్థమవుతాయి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మెటీరియల్ బాడీలో ఎనాటమీ గురించి ఈ మెడిసిన్ నాలెడ్జ్ ఉపయోగించుకోండి. మీరు ఇంతకంటే గొప్ప పుస్తకాలు దొరకవు. ద మోడర్న్ డాక్టర్ హ్యావ్ ఫ్యాథమ్డ్ ద డెప్త్ ఆఫ్ ఎనాటమీ, అందులో డౌటే లేదు. అంచేత ఈ డాక్టర్లందరూ కూడా పూర్వకాలపు ఆ ఋషులే అయి ఉంటారు, ఇప్పుడు ఇలా వచ్చారు వాళ్ళు. కానీ వీళ్ళేం చేయాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఎండోక్రినాలజీ ఈజ్ ఎ బడ్డింగ్ సైన్స్. ఆ ఎండోక్రినాలజీలో గ్లాండ్స్ ని, చక్రాలని ఈక్వేట్ చేసుకోగలిగితే, ఎందుకంటే చక్రాల గురించి కావలసినంత లిటరేచర్ ఉంది మన దగ్గర. లలితా సహస్రనామంలో అద్భుతంగా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అసలు ఏ విధమైన ఆహారం తినాలి, అక్కడ ఏ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలి ఆ చక్రాల మీద. కొంచెం ఎనాటమీ గ్లాండ్యులర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఆ నాలెడ్జ్ని ఈక్వల్ కంపేర్ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి థియరిటికల్ నాలెడ్జ్ ముందు మీరు సంపాదించగలుగుతారు. డాక్టర్స్ అంటే నా ఉద్దేశం డాక్టర్స్ అనే కాదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్ట్ అని టేకప్ చేయవచ్చు. చాలా బాగా చెప్పారు మాస్టర్. ఈసారి మీరు వచ్చినప్పుడు మీరు మంచి స్లైడ్స్ తయారు చేయండి, మీ స్లైడ్స్ అంత క్లియర్గా లేవు. ఏం పర్వాలేదు, చాలా గొప్ప గొప్ప ఉన్నారు, గంటకి 1000 రూపాయలు ఇస్తే బాగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసేది 1000 రూపాయలు. మీరు ఏం చేయాలి సార్? నేను ఈ గ్లాండ్స్ చక్రాలని స్టడీ చేసి నేను చేసి చూపిస్తే వింటారు, నేను చెప్పను. మీరు చెయ్యండి. మోటివేషన్ అర్థం ఉందో లేదో, లేకపోతే సరే ఆయన చెప్పినప్పుడు చేద్దామని అంటారు, నేను ఒప్పుకోను. నెక్స్ట్ టైం నేను ఈ క్లాసులు తీసుకున్నప్పుడు నిజంగా మీకు ఈ గురు పదధ్వనులు అర్థమయ్యి, ఇఫ్ యూ వాంట్ టు టేక్ యువర్ లైఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్, యూ హ్యావ్ టు వర్క్ యువర్ సెల్ఫ్, నోబడీ విల్ గివ్ యూ ఏ ఛాన్స్. ఇంకా ఏం చేస్తారు అంటే మీకు లభించే ఛాన్స్ లాగేయడానికి ట్రై చేస్తారు. ఇంకా అది మెటీరియల్ బాడీ. మెటీరియల్ బాడీలో ఎనాటమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెవలప్ అయింది. ఎండోక్రినాలజీ అండ్ చక్ర సిస్టమ్ ఈస్ టు బి డెవలప్డ్. రాబోయే 5 సంవత్సరాలలో అది కూడా వచ్చేస్తుందేమో త్రూ ద మెటీరియల్ సైంటిస్ట్. ఈ పార్ట్ వెల్ డాక్యుమెంటెడ్ అండ్ వెల్ నోన్. ఇక్కడ మనం ఇరుక్కుపోయి ఉన్నాం మెంటల్ బాడీలో. అంటే దీన్ని మనం అన్నమయ ప్రాణమయ కోశాలుగా గుర్తించవచ్చు, దీన్ని మనము మనోమయ కోశముగా గుర్తించవచ్చు, దీన్ని ద కాజల్ బాడీ కారణ శరీరం, దీన్ని విజ్ఞానమయ ఆనందమయ కోశాలుగా గుర్తించవచ్చు. ఇది పావెల్ గారు మీకేం వదలలేదు ఛాన్స్. మార్క్స్ లిటరేచర్లో ఇథరిక్ డబుల్, దాని తర్వాత యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ,
తీసుకోవాలి. అద్భుతమైనటువంటి పుస్తకాలు.
కానీ ఆ పుస్తకాలు నేను మొట్టమొదటి మీకు ఇచ్చే సలహా ఏంటంటే కొనేసి పెట్టేసుకోండి, ఎప్పుడైనా జరుగుతుంది. రెండో సలహా ఏంటి అంటే వన్ బుక్ ఆఫ్టర్ అనదర్ బుక్ నేను స్టడీ చేయండి. దాన్ని పూర్తిగా ఏ విధంగా అయితే మోడర్న్ డాక్టర్స్ కి ఫిజికల్ బాడీ మీద కమాండ్ ఉన్నదో, ఏ విధంగా ఇంజనీర్స్ కి మెటల్స్ అండ్ మెటలర్జికల్ ప్రాసెసెస్ మీద కన్స్ట్రక్షన్ మీద కమాండ్ ఉన్నదో, మీకు యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, సోలార్ సిస్టమ్ మీద ఆ కమాండ్ రావాలి. ఉత్తినే మేమేదో నాలుగు కబుర్లు చెప్తున్నాము, నాలుగు ధ్యానాలు చేసుకుంటున్నాము, మంత్రాలు చేస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాము, ఇట్స్ గుడ్, ఏమీ చేయకపోవడం కంటే అది మంచిది కదా. కానీ ఈ డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ లో యూ షుడ్ లెర్న్ అబౌట్ దీస్ ఫైవ్ బాడీస్, అన్నమయ, ప్రాణమయ, వెల్ డాక్యుమెంటెడ్. మీరు చదువుకోవటమే తప్ప, చదివి ఆచరించడం తప్ప అక్కడ మీకు ఏమీ తెలియాల్సిన పని లేదు. ఇట్ హెస్ బిన్ వెల్ డాక్యుమెంట్, వెల్ ప్రూవెన్, వెల్ రిటెన్. అన్ని రకాల సాధనాలు మీకు స్పష్టంగా ఇచ్చి వేయబడ్డాయి. అన్నమయ, ప్రాణమయ, మన భాషలో చెప్పుకోవాలి.